गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। దీక్ష విజ్ఞానములో మూడు దీక్షల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి దీక్షని సంపూర్ణ మానవ జాతికి అవగాహన వచ్చే భాషలో అమరత్వ సిద్ధి లేక పృథ్వీపై స్వర్గావతరణ. ఇవి దీక్షలు, ఇది వేరుగా మాస్టరు దీక్ష ఇవ్వండి, ఇవి సిలబస్, దీక్ష మీరు తీసుకోవాలి. నేను చెప్తే తీసుకునేటటువంటి దీక్ష ఎలా కుదురుతుంది? భూమిపై స్వర్గావతరణ చేయటము అంటే భూమి మీద మీరేం స్వర్గాన్ని దింపరు. మీరు అమరులు అని మీకు జ్ఞానం వస్తే మీరు ఎక్కడున్నారో అక్కడ స్వర్గం దిగుతుంది. ఆ బిట్టులో చేసేదేం కాదు ఇది, అండర్స్టాండింగ్. ఇంజనీరు, డాక్టరు, ప్రొఫెసరు, సైంటిస్ట్, కెమిస్ట్, ఫిజిసిస్ట్, లిటరేచరు, తెలుగు భాష తెలుసున్నవాడు, ఇంగ్లీష్ భాష తెలుసున్నవాడు, రకరకాలైనటువంటి చేతనత్వాలు, కానీ శరీరం మారదు. శరీరం అదే. వాడు ఇంగ్లీష్ భాష నేర్చుకోక ముందు ఉన్నటువంటి శరీరమే ఇంగ్లీష్ భాష వచ్చాక కూడా ఉంటుంది. కావాలంటే ఇంకా ముసలాడవుతాడు, పటుత్వం తగ్గుతుంది కదా. కానీ చేతనత్వం మారుతుంది. అదే అవగాహన చేసుకోండి. మీరు మీరేం దింపరు, మీ చేతనత్వం మారుతుంది. ఆ చేతనత్వం మారటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఒకలా ఇప్పుడు ఒక బల్లి ఉంది ఇక్కడ, ఓ ఈగ ఉంది, ఓ దోమ ఉంది, ఈ విషయాలంటే ఏహ్యభావం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఈ విషయాలంటే ఇష్టం ఉంది, కానీ ఈ గురువు మీద ఏహ్యభావం ఉంది. అందరూ ఎక్కడున్నారు? ఈ వాతావరణంలో ఉన్నారు. ఈగ ఈ వాతావరణంలోనే ఉంది, దోమ ఆ వాతావరణంలోనే ఉంది, ఏదైనా ఇంకో జంతువు వచ్చినా ఆ వాతావరణంలోనే ఉంది. ఇదంటే ఇష్టం లేనటువంటి ఏహభావం ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. ఇదంతా మనకెందుకులే? ఎవరో పిచ్చివాడు కూర్చొని చేసుకుంటూ ఉంటాను, నవ్వుకునేవాడు ఇక్కడే ఉంటాడు. కాదు, మొత్తం మా జీవితాన్ని మేము అర్పించుకుందాం అనేటటువంటి అద్భుతమైనటువంటి సమర్పణ చేసుకున్నవాడు ఇక్కడే ఉంటాడు. వాళ్ల వాళ్ల స్థితులను బట్టి అక్కడ వాళ్ల ప్రపంచం ఉంటుంది తప్ప ఇక్కడేం లేదు. అవునా? పృథ్వీపై స్వర్గావతరణ అనేది ఎవరైతే దీన్ని అవగాహన చేసుకున్నారో, ఎవరైతే మేము అమరులము అన్నది అర్థం చేసుకుని ఆ స్థితికి ఎదగటానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకి భూమి స్వర్గమే. ఇంచేత నీకు అవకాశం ఇచ్చింది గనక ఇది మొదటి దీక్ష, భూమిపై స్వర్గావతరణ. దీనికి మొదటి దీక్షకి లింక్ ఏంటి అంటే, ఆలోచన, వాక్కు, శరీరము, ఆచరణ ఒకటే లైన్లో పట్టం అని చెప్పాను కదా మొదటి దీక్ష. అమరత్వాన్ని పొందినవాడు ఎంతకాలం పడుతుంది అనేటటువంటి భ్రమలో ఈ జన్మలో ఇదేమవుతుందిలే అనుకుని వదిలేడు వాడు. కలియుగం ప్రవేశించిన తర్వాత, కృష్ణ నిర్యాణం తర్వాత, ఈ రోజు కోసము గత 5000 సంవత్సరాలుగా ఋషులందరూ కలిసి పనిచేస్తున్నారు. ఏమవుతుందని అనుకోవటమే వాళ్ళు. మీరు మారినా మారకపోయినా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఇంచేత వాళ్ళ ఆలోచన, వాళ్ళ వాక్కులు, వాళ్ళ ఆచరణ, రకరకాలైనటువంటి సంస్థలు వాళ్ళ శిష్యుల చేత పెట్టిస్తున్నారు. ఇది చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో ఉన్నటువంటి సంస్థలు ఏవి కూడా గురువు పెట్టడు. గురువు యొక్క ఒక శిష్యుడు పెడతాడు. ఎలాంటి శిష్యుడు? అహంకారం మిగిలి ఉన్నటువంటి శిష్యుడు, భౌతికమైనటువంటి కోరికలు మిగిలి ఉన్నటువంటి శిష్యుడు. అంచేత గురువుల శిష్యులో ఓ నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడి శిష్యుడు ఈ సంస్థలు పెడతాడు. గురువుల దృష్టిలో చెప్తున్నా, మన దృష్టిలో వాళ్ళు చాలా గొప్పవాళ్లే. ఏ సంస్థ అయినా సరే భౌతిక జగత్తులో ఆర్గనైజేషన్ గురువుల ద్వారా ప్రేరేపింపబడుతుంది. కానీ గురువులు స్వయముగా వచ్చి ఆ సంస్థలలో ఉండరు, ఉన్నారంటే మీరు చంపేస్తారు. శారీరకంగా చంపినా చంపకపోయినా వాళ్ళ ప్రిన్సిపల్ ఉందే, వాళ్ళ సిద్ధాంతాన్ని మాత్రం మనం ఖూని చేసి పారేస్తాం. అమరత్వము, అమరత్వ సిద్ధి అంటే ఏమిటి? ఒక ఆలోచన, ఆ ఆలోచనని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వాక్ రూపం ఇస్తున్నాం. అరవిందో ఏం చేశాడు? వాక్ రూపం ఇచ్చాడు సావిత్రిగా. బ్లావిట్స్కి ఏం చేసింది? వాక్ రూపం ఇచ్చింది సీక్రెట్ డాక్టర్గా. వ్యాసుడు ఏం చేశాడు? వాక్ రూపం ఇచ్చాడు ఉపనిషత్తులుగా. అర్థమవుతాం కదా? ఆ వాక్కును బట్టే ఆచరణ చేస్తారు వాళ్ళు. రామదీక్ష పొందినటువంటి వాళ్ళు, మొదటి దీక్ష పొందినటువంటి వాళ్ళు, మేము అమరులమే అని అర్థమైనటువంటి వాడికి ఈ జన్మకి వ్యాల్యూ లేదు. వాడికి ఇది కాకపోతే ఇంకో జన్మ, ఇది కాకపోతే ఇంకో జన్మ. బహుని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అదే డైరెక్షన్ వెళ్ళిపోతాడు రామబాణంలాగా. ఏంటా డైరెక్షన్ అంటే, అమరత్వాన్ని నేను ముందు అవగాహన చేసుకోవాలి. అమరత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. అయం ఆత్మ బ్రహ్మ, నువ్వు అమరుడివే. అది ఋషుల యొక్క బల్లబుద్ధి చెప్పేటటువంటి భావన. నువ్వు అమరత్వాన్ని సాధించవలసినటువంటి అవసరం లేదు, అమరత్వాన్ని స్మృతిలోకి తెచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రొఫెసర్ గారి కథ చెప్తూ ఉంటాను కదా, పాపం మంచి భార్య ఆవిడకి దొరికింది, అన్ని చేసి పెడుతూ ఉంటుంది, కానీ ఆవిడకు ఒక చాదస్సు అలవాటు ఉంది ప్రొఫెసర్ గారి దృష్టిలో. అదేంటంటే ఆవిడ ప్రతిరోజు గుడికి వెళ్ళొస్తుంది. మామూలుగా అయితే ఆవిడ ఏం చేస్తుంది? ప్రొఫెసర్ గారు యూనివర్సిటీ గడిపాక ఆవిడ గుడికి వెళ్ళొస్తుంది మామూలుగా. మనం కూడా మన వాళ్లలో, కుటుంబంలో ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ల ముందు మీరు చెప్పుకోక్కర్లే మేము ఇది చేస్తున్నామని. వాళ్ళ వెనకాతలు చేసేయచ్చు మంచి పనులు, చెడు పనులు కాదు. కానీ ఆ రోజు ఉగాదైంది. సప్తఋషి ఆశ్రమంలో నేనేం చెప్పినా రంగారావు గారు ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నారు? ఫలానా టైంకి చేయాలన్నారు. ఇప్పుడు ఆవిడేం చేయాలి పాపం? అదే గొడవ వచ్చింది ఆశ్రమాలతో. అంచేత ఏం చేసింది? సరే నేను అంతా మర్చేశాను కదా, నేను మీరు ఇంకా వెళ్ళలేదు యూనివర్సిటీకి, కానీ నేను వెళ్ళి వచ్చేస్తానండి, మీరు యూనివర్సిటీకి వెళ్ళిపోండి అన్నాడు. సరే ఆయన యూనివర్సిటీకి వెళ్ళాలి. కళ్ళజోడు దొరకలేదు. కళ్ళజోడు లేకపోతే పనులు చేయలేం కదా ఎవడైనాను. కళ్ళజోడు ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఇంకా అది పీకుతున్నాడు, అది పీకుతున్నాడు, ఎప్పుడు అంతే అంటాడు. ఇంట్లో వాళ్ళందరినీ ఎన్నిసార్లు చెప్తానో నా వస్తువులు ముట్టుకోవద్దంటాడు. ఏదేదో గుణగిస్తున్నాడు, పీకేస్తున్నాడు. పాపం ఉగాది, అదేదో అభిషేకం తొందరగా పూర్తి చేయొచ్చు కదా, చేయలేదు ఆయన. ప్రొఫెసర్ గారు అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, పరిగెట్టుకుంటూ వెళ్ళి సంతకాలు పెట్టక్కర్లే. సరే ఈవిడొచ్చింది. ఈ లోపల ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంతలా మనం పీకుతాం, ఏదైనా వస్తువు మనకి దొరక్కపోతే ఆ స్థితిలో ఉంది ఇల్లంతా. కళ్ళజోడు అన్నాడు. ఎక్కడుంది కళ్ళజోడు? కొంతమంది ఇలా పెట్టుకోవటం అలవాటు, అంటే విజన్ ఉంటుంది కదా, దూరదృష్టి కరెక్ట్ గా ఉన్నవాడు షార్ట్ సైట్ ఉంటే ఏం చేయాలి, లాంగ్ సైట్ ఉంటే ఏం చేస్తాడు? చదువుకునేటప్పుడు ఇలా పెట్టుకుంటాడు, లేకపోతే ఇలా పెట్టుకుంటాడు, లేకపోతే మెళ్ళ వేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. అలా ఉంది వాళ్ళు అక్కడ చూడటంలే. ఇంతకీ ఏంటంటే అమరత్వ పరిస్థితి అది అని. ఇదంతా ఎందుకు చెప్పానంటే అదే మా పరిస్థితి అమరత్వానికి. దాన్ని మీరు సాధనలు చేస్తానంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. దీక్ష తీసుకుని మేము సంవత్సరాలు సంవత్సరాలు సాధన చేసి అమరత్వాన్ని పొందుతామంటే పొందండి. కానీ తర్వాత మీకేమర్థం అవుతుందంటే కయ్యి కళ్ళజోడ్లాగే ఉంటుంది అది. అది అర్థమైతే అయిపోయింది, అర్థం కాకపోతే అవస్థపడండి దాని గురించి. ఇంకా అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు అక్కడ. అందుకే మొత్తం అదంతా విన్న తర్వాత ఆలోచనలకి ఆచరణకి లింక్ లేదు అర్జునుడికి. చెప్పాడు, చెప్పాక ఏం చేశాడు? గుర్తొచ్చింది అన్నాడు. కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో అర్థమైంది, ఇంకప్పుడు పోలేదుగా. చేత అమరత్వ ప్రాప్తికి సాధనలు చేసేటటువంటి సంస్థలు కాని, సాధనలు చేసేటటువంటి మహామహా సాధకులు కాని వాళ్ళకు నమస్కారం. అమరత్వ సాధించకలే అమరత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ఎలా గుర్తు చేసుకుంటాం? నాకు ఒక ప్రాబ్లం వచ్చు, నాకు ఒక స్నేహితుడు అడ్రస్ తెలుసు, గుర్తు రాలేదు. తెలుసు నాకు తెలుసునని, కానీ గుర్తు రాదు. అలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా వచ్చిందో మీకు, అప్పుడు ఏం చేస్తాం? గుర్తు చేసుకుంటాం. అందుకప్పుడు నాకు రాదు నాకు రాదు అను. నాకు రాదు అంటే అసలు గుర్తు చేసుకో, గుర్తు చేసుకోండి. స్మృతిని లబ్ధ రామరావణ యుద్ధంలో కూడా అగస్త్యుడు గుర్తు చేశాడు, అది మొదటి దీక్ష. అంటే ఏంటి, ఆలోచన అమరత్వము. ఒక్కొక్కసారి మాటలు కూడా అమరత్వాన్ని మాట్లాడటం, కానీ చేతలు ఎలా ఉంటాయి, రేపు నేనేమవుతాను, రేపు నేనేమవుతాను అనేటటువంటి ఆలోచన వచ్చింది అంటే ఏమైంది, మొదటి దీక్షలో విఘ్నం వచ్చింది. అర్థమైందా? అది రామరాత్రులలో మొదటి మూడు రోజుల్లో మీకు అవగాహనకు వచ్చేసాక నేను ఇంకా సాధన చేస్తాను మాస్టారు మొదటి దీక్షకి. చేయండి, చేస్తూ ఉండండి. ఎంతవరకు అది స్మృతి వచ్చేంత వరకు. కానీ సాధనలు చేసేవాడికి స్మృతి రాదు. ఇందుకు రాదు, అసలు వెతకాల్సిన చోట వెతకటం లేదు. నువ్వు గుర్తు చేసుకోమని ప్రయత్నం చేస్తానంటే, నేను సాధనలు చేస్తూ ఉంటానంటే, ఇంతకంటే కష్టమైన సాధనలు ఎవడైనా చెప్తే వాడు పెద్ద గురువు అవుతాడు. ఇంకా కఠోరమైనటువంటి సాధన చెప్పాడు అనుకోండి, వాడు ఇంకా పెద్ద గురువు అవుతాడు. ఇటు గురువుకి ఏమీ రాలేదు, అటు శిష్యుడికి ఏమీ రాలేదు, కానీ గురువు నా మాట అనలేను నేను, వాడికి తెలిసే చెప్తాడు వాడు. ఇంచేత నువ్వు అలిసి పడిపోతే అయినా నీకు గుర్తొస్తుందేమో అని. ఇంచేత ప్రతిసారి గురువుల్ని తిట్టుకోవద్దు మనం, పాపం వాడు మంచివాళ్లే. మన మానసిక స్థితి బట్టి అసలు నువ్వు అమరుడివే అంటే అసలు ఈయన గురువు ఈయనకేం తెలియలేదు అనొచ్చు, అదో ప్రమాదం ఉంది. నా జీవితంలో యూనివర్సిటీస్లో నాకు అనుభవం ఉంది. అర్థం కాకుండా చెప్పే లెక్చరర్ని 90% స్టూడెంట్స్ చాలా తెలివైన వాడని చెప్తారు. 90% చాలా జ్ఞానం ఉందండి ఆయన చెప్పింది మనకు అర్థం కాదు. మీరు కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. వాళ్ళు చెప్పింది అర్థం కావటం లేదు అని మాత్రం చెప్తారు, కానీ ఎందుకు అర్థం కావటం లేదు, ఆయన చాలా హై స్థితిలో ఉన్నాడు అంటే మీకు అర్థం కాని సాధనలు కానీ అలాంటివి కానీ ఏదైనా చెప్పే గురువులు దొరికితే మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళకండి, మీకు అర్థం కాదు అది. ఆయన హై స్టాండర్డ్లో ఉంటే లాభం ఏంటి అన్నా నేను. మీకు అర్థం కాలేదు, ఆయన హై స్టాండర్డ్లో ఉంటే లాభం ఏంటి. ప్లస్ ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ వచ్చిన వాడు అర్థం అయ్యేటట్టు చెప్పగలడు కానీ అర్థం కానట్టు చెప్పలేడు. అర్థం కానట్టు ఎప్పుడు చెప్పగలవో తెలుసా, నీకు అర్థం కాకపోతే. అంచేత కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేతే చాలా చోట్ల రమణ మహర్షి అలాంటి వాళ్ళ చోటకి వెళ్తే వాళ్ళ ముందు అర్థమైనట్టే ఉంటుంది. ఇంకేంటంటే అర్థమైన వాడు చెప్తున్నాడు కనుక అది దాటి వెళ్తే ఆ మానసిక వైబ్రేషన్స్ దానికి ట్యూన్ అయి ఉండవు కనుక మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాం. అంచేత ఆ వ్యక్తి ఎదురుకుండా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి చెప్తున్నది, లేకపోతే చెప్తున్న వాడికి కూడా అర్థం కాలేదు అని అర్థం. అదొక టెస్ట్ ఎప్పుడు కూడా. ఏ విషయంలోనైనా సరే, స్పిరిచువలిజం అనే కాదు, ఏ విషయాన్నైనా అర్థం అవ్వలేట్టు చెప్పలేకపోయాము అంటే, నేను చెప్పేగా మా కాలేజీలో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. కెమిస్ట్రీలోనే ఈక్వలెంట్ వెయిట్స్ తుల్యాంక భారాలని ఒక సబ్జెక్ట్ ఉంది, అది చూస్తే నాకు హడాలి, అది అర్థం ఏంటంటే చెప్పలేని పిల్లలు. కానీ కొత్తగా జాయిన్ అయ్యాను, ఇంకా 10-15 రోజులు అయింది కాలేజీలో జాయిన్ అయ్యి, అంతవరకు పాఠాలు చెప్పడం అదే అనుభవం లేదు. సరే అది టాపిక్ వచ్చింది, చెప్పాను ఆయనతో ఈ చాప్టర్ నేను చెప్పనండి నాకు కష్టంగా ఉంది. ఇంతకీ నీకు తెలుసా తుల్యాంక భారం అంటే ఏంటో అన్నాడు. తెలుసన్న, చెప్పవుతాయి అన్నాడు. చెప్పా, ఇదే అక్కడ చెప్పన్నాడు. నీకు తెలిసింది కదా, అర్థమైందా, తెలిస్తే చెప్పలేనేమో అనుకుంటావు కానీ చెప్పేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పలేనని అనుకోలేదు. ఇంచేత ఏది చెప్పగలను, నాకు అర్థమైంది చెప్పగలను, నాకు అర్థమైంది అర్థం అవుంది చెప్పడానికి ప్రయత్నించనుగా. అసలు అర్థమవుతుందా మీకు, మనస్సు వాక్కు ఆచరణ యొక్క త్రిపుటి ఏకీకరణ చెందటము మొదటి దీక్ష. అది దాని గురించి ఇదంతా చెప్తున్నాను నేను. ఏంటక్కడ అమరత్వ ప్రాప్తి మొదటి దీక్ష అంటే ఏమిటనమాట, నేను చావు లేనటువంటి ఆత్మను, నాకు చావు లేదు. అనేక 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 జన్మల బట్టి శ్రీకృష్ణుడు జన్మెత్తుతోనే ఉన్నాడు, కృష్ణుడు జన్మెత్తుతోనే ఉన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అదే వేదవాక్, ఋషుల వాక్. అంటే ఏంటి అక్కడ చెప్తున్నది, నువ్వు ఎప్పుడప్పుడైతే పుట్టావో అప్పుడప్పుడు నీతో పాటు నీ గురువు కూడా పుడతాడు. నువ్వు నశిస్తావు కానీ నీ గురువుకు నాశనం లేదు. నువ్వనుకుంటావు నీతో పాటు నీ గురువు కూడా వచ్చాడని, ఈ శరీరంలో నీతో పాటు నీ గురువు ఉన్నాడు. నెక్స్ట్ బర్త్ లో అమెరికాలో పుట్టావు. గ్యారంటీగా భారతీయులందరూ అమెరికన్సే. ఈనాడు భారతీయులందరూ రేపు అమెరికన్స్ అవుతారు. అసలు అసలు ఆకర్షణ అది జన్మజన్మల సిద్ధాంతంలో. అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ ఇండియా మీద ప్రేమ ఎందుకు వచ్చేసిందంటే, ఇండియా జ్ఞానం చూసి వాళ్ళు ఏదో ఒళ్ళు జల్దరించిపోయి పులకరించిపోయి రావటంలే. వాళ్ళ తెల్ల తోలులో ఉన్నటువంటి ఆత్మ భారతీయుల్ది. ఈ తోలు మధ్య నల్ల తోలు అంటాము, తెల్ల తోలు అంటాము, బ్రౌన్ తోలు అంటాము. ఈ తోలులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? విదేశీయులు. వీళ్ళెవరు? భారతీయులు గారు. ఇందుకు అలా జరుగుతుంది? నువ్వు కోరావు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ పుట్టాలనుకున్నాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ పుట్టాలనుకున్నాడు. అవడేం చేస్తాడు? బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తపనంతప. ఇంతకీ గురువులు ఎంతమంది ఉంటారు? గురువులు అన్నాం కనుక వచ్చింది ప్రమాదం. కానీ గురువులు అన్నది ప్లూరల్లో పెట్టుకున్నటువంటి పేరు, పాపం వాళ్ళకి భాష రాదు. వాళ్ళకి ఉన్నది ఏకైక అఖండ గురుసత్తా మాత్రమే. గురు చేతనత్వం ఎప్పుడో ఒకటే. ఇంజనీరింగ్ కాన్షియస్నెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇంజనీర్స్ కానీ వాళ్ళల్లో ఉన్న చేతనత్వము ఇంజనీరింగ్ చేతనత్వమే, అంతేనా? అర్థమైన ఉదాహరణ. అలాగే భౌతిక శరీరధారుల్లో గురుచేతనత్వాన్ని అనుభూతి చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, కానీ గురుచేతనత్వము, ఆ గురుచేతనత్వం లక్షణం ఏంటి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము. అంచేత సర్వవ్యాపకుడైనటువంటి గురువు నీతో పాటు నువ్వు ఎక్కడుంటే అక్కడికి రాడు, వాడు నీకంటే ముందు అక్కడున్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి గురువు మొదటి శ్లోకంలోనే మాండుక్యోపనిషత్తులో మొదటి శ్లోకం చదవండి. సగుం భూతము అంటే పాస్ట్, భవత్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ కంటిన్యూస్, భవిష్యత్ సర్వం ఓంకారేవ. దాని తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, త్రికాలాతీతమైనది కూడా ఓంకారమే. అది గురువు యొక్క చేతనత్వం. సహ పూర్వేషామపి గురువు, ఈ ఓంకారమే అందరికీ గురువు. అంచేత నువ్వు పుట్టావు, పుట్టక ముందే గురువు ఉంటాడు. నువ్వు చచ్చిపోయావు, చచ్చిపోయిన తర్వాత కూడా గురువు ఉంటాడు. మళ్ళా ఎక్కడో పుడతావు కదా. అంచేత ఈ గురు చేతనత్వము నువ్వు దాన్ని తెలిసినా తెలుసుకోకపోయినా అది ఎల్లప్పుడూ నీతో పాటే ఉంది, నువ్వు లేకపోయినా అది ఉంటుంది. అమరత్వం యొక్క అవగాహనకి ఇది చెప్తున్నాను నేను. ఈ విజ్ఞానము అర్థమవుతే దీక్ష, మొదటి దీక్ష మీకు పూర్తవుతుంది. అంచేత ఇంకా భౌతిక జగత్తులో జరుగుతున్నటువంటి ఏ సంఘటన మ్యాక్సిమం నిన్ను ఏం చేయగలదు? చంపగలదు. అంతకంటే ఏం చేయగలదు భౌతిక జగత్తులో సంఘటన? మహామహాయుద్ధాలు వచ్చేసాయి, ఎర్త్క్వేక్లు వచ్చేసాయి, ఏమవుతుంది? మ్యాక్సిమం జరిగేటటువంటి బ్రహ్మాండమైనటువంటి దుష్ఫలితం ఏంటి అంటే డెత్. కానీ నీకు డెత్ లేదుగా. నీకు డెత్ లేదు అని తెలుసుకున్న మరుక్షణం నువ్వు గురుచేతనత్వంలో భాగాన్ని అవుతావు. ఇది అమరత్వ ప్రాప్తి. ఇది అర్థం చేసుకున్నటువంటి మానవ జాతి ఎక్కడున్నా వాళ్ళు అమరులే. దశాశ్వమేధ ఘాట్లో మాతాజీ, ఎవరు మాతాజీ అంటే చెల్లెలు, అదే కూడా అందుకని పేర్లు మార్చుకుంటారు పాపం. మాతాజీ అంటే ఏ మాతాజీ గురించి చెప్తున్నావు మళ్ళీ చెప్పాలి కదా అని చెప్పి పేర్లు మార్చేస్తే గొడవ తిరుగుతుంది. కానీ పేర్లు మార్చేస్తే వేరే వేరే అనుకుంటాం, అందుకని. ఆవిడ ఎక్కడ ఉండేదో, నేనున్న ఇల్లు అదే కాశీలో దశాశ్వమేధ ఘాట్లో. అంచేత మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోవచ్చల్లే. షాజహాన్ ఎక్కడ ఉండేవాడు అక్కడికి చాలా మంది వెళ్లి చూసి వస్తున్నారు. వాళ్ళెవరు? షాజహాన్ ఎవరు? ఆగ్రాలో. అంచేత ఆ ఇల్లు అదే అని చెప్పటానే అదొక పోజ్ అంతే. లేకపోతే అదొక ఆనందం, అది కూడా మేము చూసామని. దానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో లహరి మహాశయ గారి ఇల్లుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంగతులు ఇవి. ఆయన భగవద్గీత మీద ఇప్పుడు నేను చెప్పిన శ్లోకానికే కమెంటరీ ఇస్తున్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఏమైంది? దాదా గురుదేవులు అంటే లహరి మహాశయ గురుదేవులు హిమాలయాల నుంచి అలా 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 ఆకాశ గమనం చేస్తూ మధ్య గంగలో నుంచునున్నారు. సింబాలిజం ఎప్పుడు గురువులందరూ సింబాలిక్, పాపం వాళ్ళు చేయబోయే పని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. ఏం చేస్తారనమాట, వాడు మధ్య గంగలో ముంచుతాము అని వాడు అది చెప్పడానికి చెప్పక చెప్పడం అనమాట. అది అంచేత ఆయన హిమాలయాల నుంచి ఎక్కడికి వచ్చాడు? గంగ మధ్యలో వచ్చి నుంచున్నాడు. అంటే ఇంకోటి కూడా చెప్పక చెప్పాడు, నీ చేతనత్వం కనుక నా చేతనత్వం లాగుంటే నిన్ను ముంచలేను నేను, గంగలో నువ్వు ములగవు. అంచేత ఆయన ములగలేదు, వచ్చి మాతాజీని పిలిచాడు. అంటే చెల్లెని ఇంటికి వచ్చాడు అనమాట. వచ్చి ఐ హావ్ డిసైడెడ్ అన్నాడు. ఇంకా నేను దీక్ష నిర్ణయం చేసుకున్నాను అన్నాను. మనం అందరం దీక్షలు తీసుకునేటట్టు ఆయన నిర్ణయం అలాగే గంగపాలైంది. అసలు ఆ నిర్ణయానికి పాపం గంగలో దిగాడేమో ఆయన, చెల్లెల దగ్గరికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోండి, ఏది గంగపాలైందో పాపం అయింది. హిమాలయాల నుంచి చెల్లెల దగ్గరికి వచ్చాడు విజిట్ పిలిచాడు. ఇంకంతేనమ్మా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ శరీరం ఇంక నేను ఉంచుకోను, నేను లయం అయిపోతాను అన్నాడు. అప్పుడు లహరి మహాశయని పిలిచింది ఈవిడ బలం కోసం. ఒక్కటి చేత కష్టం కదా. సరే లహరి మహాశయ కూడా వచ్చాడు. ఆయన అక్కడ లెక్చర్ ఇస్తున్నాడు, గీత లెక్చర్. ఇక్కడికి వచ్చాడు. వచ్చాక అంది, ఇంతకీ నువ్వు లయం అయిపోయాక నువ్వు ఉంటావా ఉండవా అని అడిగింది ఆయన్ని. అంత పెద్ద గురువులు ఒక్కొక్కసారి ఇలాగే. న్యూటన్ గారు చాలా తెలివైనవాడు, తెలుసా న్యూటన్ ఎవరు? ఆయన తెలివితేటల మీద మనకే అనుమానం లేదు కదా. కానీ ఎంత పెద్దవాడైనా పెట్టే యానిమల్స్ ఉంటాయి కదా. పిల్లిని పెంచుతున్నాడు ఆయన. లేకపోతే పిల్లి పెరుగుతోందేమో, ఆయనకి పెంచితే పెంచేంత ఓపిక ఎక్కడ ఉంటుంది. సరే పిల్లలు పెట్టింది అది. ఈయన కార్పెంటర్ని పిలిచాడు. పిలిచేమన్నాడు, నేను తాళం వేసుకువెళ్తాను. నేను తాళం వేసుకెళ్తే పిల్లులు బయటకు రావాలి, అంచేత 2 కన్నాలు పెట్టు అన్నాడు. ఇందుకు 2 కన్నాలు అన్నాడు. ఒకటేమో తల్లి పిల్లి వెళ్ళటానికి, అంతకంటే చిన్న కన్ను చిన్నపిల్లలు వెళ్ళాలి కదా మరి వాటికి అన్నట్ట. అంటే చెప్పాడు వాడు, మీరేం అనుకోకండి సార్, పెద్ద పిల్లి ఏ కన్నుల నుంచి బయటకు వెళ్తుందో అక్కడి నుంచి చిన్నపిల్లి కూడా వెళ్తుంది అని. వాళ్ళు అసలు విషయం చెప్పలే, మీరిది పెట్టకముందా పిల్లి ఎలా లోపలికి వచ్చి వెళ్లేది, అసలు ఆ ప్రశ్న వీడికి రాలేదు వాడికి రాదు. వీడికి వచ్చి ఉంటుంది, కానీ వీడికి వచ్చి ఉంటే వాడికి పని ఆగిపోయి డబ్బు రాదు. అలాంటి గందరగోళం ఇక్కడ జరుగుతోంది. ఆవిడ అడిగింది ఆయన్ని, ఏమడిగింది? లయం అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఎక్కడికి వెళ్తాడు లయం అయిపోతే? అంతగాడికి లయం అవటం ఎందుకండి? అంటే ఏం చేసింది మానవ జాతికి? ఒక భౌతిక శరీరాన్ని, గురు చేతనత్వాన్ని ఉండిపోయేటట్టు చేసింది. కానీ ఆయన నిర్ణయం ఏమైంది? పాపం పెద్ద పోజు కొట్టి వచ్చి గంగపాలైంది. ఏంటో మరి ఆ గురువులు ఏంటో ఆ గందరగోళాలు ఏంటో మీరు ఆలోచించుకోండి. కథ అంతరార్థము అమరత్వము ఎలా ఉంటుందో వాళ్ళకి, ఎంత సులభంగా వాళ్ళు మనం వెళ్ళి ఏంటది ఇక్కడ ఏదో హోటల్ ఉంది, పేరు మర్చిపోతాను నేను, స్వప్న వెళ్ళి ఇడ్లీ కాఫీ ఏదో తినొస్తాం అన్నట్టు వాళ్ళు సరే వెళ్ళిపోతామంటే వదిలేదులేని ఉండిపోంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా లారీ మాషయ, ఈయనకి ఛాన్స్ దొరికింది. ఈ యుగం వరకు కూడా, ఈ కల్పాంతం వరకు కూడా మీరు ఈ భౌతిక శరీరంలోనే ఉండిపోండి అంటే, ఆవిడ నీ ఏ శరీరంలో ఉంటే ఏమయ్యా, సరే నీకు అందగాడేం కాదు, నువ్వు బరికి గడ్డం అది ఆ శరీరం సన్నగా పూచిపిల్లగా ఉన్నాడు. లేడు ఓకే, ఏం చేస్తావు, అది మన తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాలు ఇది అని ఏదో ఏంటుంది. ఆయన ఏదో అందగాడిని వద్దాం అనుకుని వదిలేద్దాం అనుకున్నాడు. చాలా గందరగోళాలు ఉంటాయి. కానీ మీకు పాయింట్ అర్థమైందా? యుగాంతం వరకు ఈ శరీరంలోనే ఉంటాడు. ఎంత తేలికైన నిర్ణయాలో, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ నిర్ణయం మీది కూడా కావచ్చు మీకు తెలిస్తే. కానీ ఎప్పుడు తెలుస్తుంది, ముందు ఈ పిచ్చి కోరికలు పోతే. అదంత తర్వాత చూద్దాం మాస్టర్, ముందు ఈ పని అయిపోనివ్వండి, ముందు ఇది అయిపోనివ్వండి, మీరు ఇదంతా తర్వాత మాట్లాడుతారు కానీ మీరు 7 గంటల క్లాస్ తీసుకుంటా అని చెప్పి 7:30కి వచ్చారు. మేము కాఫీ కూడా తాగలేదు, మమ్మల్ని కాఫీ తాగనివ్వకుండా మీరు అమరత్వం వాటి గురించి చెప్తే ఎట్టా అన్నారు అనుకోండి. ఓకే, నాకే అబ్జెక్షన్ లేదు. ఇంకో ఇంచేత వాళ్ళకి ఎందుకు తొందర ఉండదో చెప్పాను నేను. వాళ్ళకేం తొందర ఉంది, తొందరపడాల్సింది మీరు. అర్థమైపోయాక మీకే నువ్వు వస్తుంది దీనికా నేను తొందరపడ్డానని. ఇంచేత యు ఆర్ ఆల్రెడీ దట్. మనస్సు, వాక్ లేక ఆలోచనలు, వాక్ ఆచరణ ఒకేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? అమరులోవలే. అంతేత మీ ప్రణాళికలు ఎలా ఉండాలి? ఎంత కాలం పడుతుంది ప్రణాళిక పూర్తవటానికి అనే ఆలోచన మీకు రాకూడదు. ఆ ప్రణాళిక బాగుంది, ఆ ప్రణాళిక ఆదర్శవంతమైనది, ఇది విశ్వ ప్రణాళికలో భాగము అని మనకు అర్థమైపోయాక, ఆ ప్రణాళిక పూర్తి అవ్వటానికి ప్రతి జన్మలోనూ మీరు పనిచేస్తూ ఉంటారు. మీరు అర్థమైందా? అప్పుడు ఈ రామదీక్ష రామనవరాత్రులలో మీరు తీసుకున్నట్టు అవుతుంది. అవ్యాహతాగ్ని సర్వత్రా లభతే జయ మంగళం. రామరక్షా స్తోత్రంలో అవ్యాహతాగ్ని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చినటువంటి మాటని ఎవడూ దాటలేడు. ఆ మాట నువ్వు ఇచ్చినట్టు తెలియకపోవచ్చు కూడా ఎదుటవాడికి. ఈయనేమో సీతని వెతుక్కోలేక ఒక కోతిని పంపించాడు. ఎవరు? ఈ రాములు గారు. ఆ కోతి గారు సీతని వెతికి లంకను కాల్చింది. కోతి చేస్తాడంటే ఇలాగే ఉంటాయి కదా. ఆయన ఇంకా లంక చేరుకోలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. విభీషణుడు వచ్చి ఏమన్నాడు? నీకు నీకు శరణాగతి అన్నాడు. అంటే ఏమన్నాడు? లంకను నీకు ఇచ్చేసాను పో అన్నాడు. ఏమైంది చివరికి? ఇచ్చాడు కదా. ఆసక్తి, ఈ మూడు మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ లో పెడతారో మీ మాటకి కూడా ఆ శక్తి వస్తుంది. ఈ టెక్నిక్ తెలియాలంటే మీకు మీ యొక్క ఆలోచన, మీ యొక్క వాక్, మీ యొక్క ఆచరణ దానికి తగినట్టు ఉండాలి. నాకు తెలుసండి చాలా మంచిదని. కాస్త రిటైర్ అయిపోనివ్వండి, ఇంకా 4-5 పళ్ళు ఉన్నాయి. ఈ పళ్ళు కూడా ఊడిపోతే న్యాచురల్ గా నేను నవ్వలేను, అది చేయలేను కనుక అప్పుడు నేను అస్వాద ఆహారం అది తీసుకుంటాను. ఒకవేళ నేను తీసుకోకపోయినా నా రోగాలు నా చేత అది చేయిస్తాయి. నాకెందుకు తొందర? ప్రకృతి చేయిస్తుంది. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నాం అనుకోండి, అంటే ఆలోచనకి ఆచరణకి ఎంత తేడా వచ్చింది? అది రాకూడదు. అర్థమైందా? ఇది ఎప్పుడైతే వచ్చిందో అమరత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. నువ్వు చేసుకేటటువంటి పనులు గురువులు ఎందుకు చేయగలుగుతున్నారు? కంటిన్యూటీ. కబీర్ దాస్ గా ఏం చేశాడో అదే పని సమర్థ గురు రామ్ దాస్ గా చేశాడు. అదే పనిని ఈ కంటిన్యూటీ ఉంది థాట్స్ లో. యాక్షన్స్ మారితే అది వేరే విషయం. ఇల్లు కట్టాలి అన్నాడు, మొదట యాక్షన్ ఏంటి? సిమెంట్లు తెచ్చుకోవటం, అదంతా తెచ్చుకుంటాడు. రెండో యాక్షన్, కూలీవాడిని తీసుకొస్తాడు. తర్వాత కూలీ వాళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళు తవ్వుతున్నారో లేదో చూస్తూ ఉంటాడు. వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో కూలీ వాళ్ళకి, నేను వస్తానయ్యా, ఏమిందో 5-6 నెలలు పడుతుంది, మీరు చాలా మంచివాళ్ళు, మీరు కాస్త ఇదంతా చూసుకుంటుండే, నేను అలా ఒక చిన్న కునుకు తీసుకుని వస్తానన్నా అనుకోండి. వాడు కుంభకర్ణుడి జీన్స్ వాళ్ళు ఉన్నాయని చేత వాడు కునుకు తీసుకోడానికి ఎన్ని నెలలు పట్టింది? 6 నెలలు పడితే ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది? ఇల్లు కట్టాలి అనుకునేటటువంటి ఆలోచన అనేక కార్యాలుగా రూపుదాలుస్తుంది. కానీ కోరిక ఒకటే. అలాగే కబీర్ దాస్ గా చేసిన కార్యాలు, సమర్థ గురు రామదాస్ గా చేసినటువంటి కార్యాలు, రామకృష్ణ పరమహంస గా చేసినటువంటి కార్యము, శ్రీరామ శర్మ ఆచార్య గా చేసినటువంటి కార్యము, ఇంకా చేసేటటువంటి అనేక కార్యాలు అన్నీ కూడా ఆ లక్ష్యానికే వెళ్తాయి. ఆ లక్ష్యాన్ని మళ్ళా ఒక త్రిపుటిగా చెప్తున్నాం మనం. ఏంటది? స్వర్గావతరణ, వేద నియమానుసారము జీవించుట, శాంతి పొందుట. ఇది లక్ష్యం. ఏ గురువుదైనా లక్ష్యం అదే, క్రైస్తదైనా అదే, మహమ్మదుడైనా అదే. రేపు ఏదైనా ఒక కొత్త రిలిజియన్ వచ్చింది అనుకోండి, పెద్ద పేరున్న రిలిజియన్, లేదు ఒక చిన్న పేరున్నటువంటి రిలిజియన్, పేర్లు పెద్దవి చిన్నవి కావచ్చు కానీ వాటి లక్ష్యాలు ఇదే అవుతాయి: అమరత్వము, వేద నియమావళి, శాంతి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ మూడు దీక్షలు, ఈ మూడు దీక్షలు మాకు ఇచ్చేయండి మాస్టర్, ఇచ్చేయండి ఏంటి, మీకు ఆ దీక్షలు ఉన్నాయి, మీరు దాన్ని తప్ప మిగతా అన్ని చేస్తూ ఉంటే నేనేం చేసేది, గురువులు ఏం చేసి. మానవ శరీరం మీకు వచ్చిందంటేనే అర్థం ఈ దీక్షలు ఉన్నాయి తెలుసుకోండి అని. అది తెలిసినా మేము ఉండండి కాస్త, మా చదువు అయిపోయినవి ఉండండి, మా పిల్లవాడికి పెళ్లి అయిపోయినవి ఉండండి కాస్త, నా ఆరోగ్యం కూటపడినివ్వండి. నీ ఆరోగ్యం కూటపడ్డాక అసలు ఇప్పుడే నువ్వు చేయలేనివాడు, తర్వాత ఏం చేస్తావు. అంచేత ఈ దీక్షలు ఎవడు ఇవ్వడు. నేను కళ్ళు మూసి కూర్చుంటాను మాస్టర్, మీరు దీక్ష నోరు విప్పుకుని గొంతుకెత్తి చెప్తూ ఉంటే మీరు చేయని వాళ్ళు, కళ్ళు మూసి కూర్చుని ఏం చేస్తారు, కళ్ళు మూసుకుని నిద్రపోగలరు. కానీ అది చాలా మంచి పని మా అమ్మ దృష్టిలో. మీరు నిద్రపోయారనుకోండి, కనీసం గురువుల పనికి అడ్డుతగలరు, అది పెద్ద దీక్షే. అన్ని రకరకాల దీక్షలు చెప్తున్నాను, దీక్షా విజ్ఞానం కదా, ప్రతిదీ దీక్షే. అంచేత పృథ్వీపై స్వర్గావతరణ అమరత్వము అనేది మీ ఆలోచనలో మార్పులో ఉన్నది, దాన్ని గురుదేవులు విచార క్రాంతి అన్నారు, రివల్యూషన్ ఇన్ థాట్. అమరత్వాన్ని పొందినటువంటి వ్యక్తికి తగిన ఆలోచన మీకు రాలేదు అంటే మీరు అమరత్వాన్ని అర్థం చేసుకోలేదు అని అర్థం. అంతే ఇంకా ఇంకా దానికంటే తక్కువ ఏమో మీరు ఆలోచించకండి, తక్కువ డిసైడ్ చేసుకోకండి. నేను అమరుణ్ణి, నీకు అర్థం అవుతే దా స్థాయిలో ప్రవర్తించు, అర్థం కాలేదు ధక్కా ముఖ్యం తిను. దాన్ని అభ్యాసం అన్నారు. తత్ర స్థితే యత్న అభ్యాస. ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకి ఏం చెప్తారు, ఇంజనీర్ ఎలా ఆలోచిస్తాడో అది నేర్పుతారు. ఎంబీబీఎస్ లో డాక్టరీ కోర్సులో ఏం చెప్తారు, డాక్టర్ ఎలా ఆలోచించాలో అది నేర్పుతారు. అంతే కదా, సైంటిఫిక్ దాంట్లో ఏదైనా ఉందనుకోండి అప్పుడు వాడికి ఏం నేర్పుతారు, సైంటిస్ట్ ఎలా ఆలోచించాలో అలా నేర్పుతారు. మీరు ఎలా ఆలోచించాలని నేర్చుకోమంటున్నాను, అమరుణ్ణి అయిపోతే. చావులేనటువంటి వ్యక్తిగా నేను ఉంటే ఎలా ఉండాలి, దానికి భగవద్గీత 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక శ్లోకాలలో ఇక్కడ ఒక శ్లోకం ఉండేది, గుర్తుందా ఎవరికైనా ఆ శ్లోకం ఏంటో? ఇదే ప్లేస్ లో అసలు ఇక్కడ శ్లోకాలు ఉన్నాయని నేను చూడలేదు మాస్టర్ అనొచ్చు మీరు. అంచేత మనకి తెలుగు భాష రాదు, అది రాదు, అంచేత మీకు తెలియకపోతే ఆశ్చర్యం లేదు. కానీ నాకు తెలుగు వచ్చును అనుకుంటున్నాను, గుర్తు చేస్తాను. స్త్రైగుణ్య విషయ వేద ఉందా ఇక్కడ, గుర్తుందా? అసలు గుర్తే లేదు మీకు. విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జన నిరాశి నిర్మమో భూత్వ. అమరత్వ ప్రాప్తికి ఫార్ములా అది. మొత్తం భగవద్గీత 2వ అధ్యాయం అంతా అమరత్వం గురించి చెప్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం చదివి నేను చచ్చిపోతాను అనేటటువంటి వాడిని ఏమంటాం? ఈ శ్లోకం అర్థం కాలేదు వాడికి. నీకు చావు లేదు కానీ నాకు చావు ఉంది అంటాం, రివర్స్ గేర్ లో పడుతుంది. ఏంటి, నీ వాక్కు బట్టి నీ ఆలోచనలు వస్తున్నాయి, నీ ఆచరణ బట్టి నీ ఆలోచనలు వస్తున్నాయి తప్ప ఆలోచనలు బట్టి వాక్కు రావటం లేదు. అర్థం చేసుకోండి, అది అదొక అద్భుతమైనటువంటి తినేటి. మన వాక్కులు బట్టి మనిషిని అంచనా వేస్తున్నాం, అది తప్పవుతుంది. పెద్ద ఉదాహరణ ఏంటి, మనం ఓట్లు వేసేటప్పుడు జరిగేది వాక్కులేగా. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు వాక్కికి అనుగుణ్యంగా ఉండి మాట్లాడటం లేదు వాళ్ళు, ఇంచేత మాట్లాడటం లేదు. ఒకవేళ వాక్కికి అనుగుణ్యంగా ఆలోచనలు బట్టేవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది చేసేసేవాళ్ళు వాళ్ళు కదా. ఎక్కడ అమరత్వం నుంచి మీరు దూరం అయ్యారో చెప్తున్నాను నేను. మీ యొక్క వాక్కి, మీ యొక్క ఆలోచనలకి, మీరు చేస్తున్నటువంటి యాక్షన్స్ కి పొంతన లేదు. ఈ పొంతన మీరు సింక్రనైజ్ చేసుకోగలిగితే మొదటి దీక్ష అమరత్వ ప్రాప్తి మీ చేతిలోనే ఉన్నది. రెండోది ఏంటి, వేద నియమానుసారం జీవించటం. అమరులు అవుతే తప్ప వేదాలకు అనుగుణ్యంగా మీరు జీవించలేరు కనుక వేదాలు లుప్తమైపోయాయి. ల్యాబ్స్ ఉంటాయి, రకరకాల ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్, బాటనీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్. కెమిస్ట్రీ ల్యాబ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? కెమిస్ట్రీ స్టూడెంట్స్ వస్తే. జువాలజీ ల్యాబ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? జువాలజీ స్టూడెంట్స్ వస్తే. వేద నియమావళి ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అమరులు ఉంటే. అంటే ఇవంతా ఇంటర్లింక్డ్. మళ్ళా రెండవ దీక్ష వేద విజ్ఞాన దీక్ష. కానీ ఇంటర్లింక్డ్ అని మనం వేరువేరుగా చెప్పిన ఆలోచన, వాక్, కర్మ ఒకేసారి ఉంటాయి. ముందండి, ముందు ఆలోచిస్తున్నాను తర్వాత మాట్లాడతాను అనో ఆలోచనలతో పాటు అది వాక్ రూపంలో బయటకు వస్తుంది కదా. అదే ఆచరణ రూపంలో కూడా వస్తుంది. దాన్నే మనం ముద్రలు అంటాం. మన యొక్క మూడ్ బట్టి, మన యొక్క ఆలోచనల ప్రవాహాన్ని బట్టి, ఆ సరసవతి బట్టి ముద్రలు ఏర్పడుతూ ఉంటాయి. శారీరకమైనటువంటి ముద్రలు, అయితే శారీరకమైనటువంటి యాక్షన్స్. ఇది ఎందుకు చెప్పాను? దీక్షను మూడుగా నేను చెప్తున్నప్పటికీ కూడా ఆ మూడు కలిపి మళ్ళా ఒకటే అవుతాయి. అమరత్వం అర్థమైంది కదా. మీకు అమరత్వం అర్థమైపోయింది అంటే దానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే నీ జీవితమే వేదమయ జీవితం అయిపోతుంది. వాళ్ళు వేదాలు చదివాడా లేదా అనేటటువంటి ప్రశ్న రాదు. వాడు ఏం మాట్లాడితే అది వేదం అవుతుంది. వాడు మాట్లాడింది వేదం అంటే అర్థం ఏంటి? భాష వాడతాం కదా, అంటే అర్థం ఏంటి? అసలు ఏ భావంతో వాడతారు అది? ఇంకేత వేదం అంటే ఏంటన్నమాట? నువ్వు చెప్పింది చేయగలగటం అంతేనా? ఇంకేదైనా కొత్త అర్థాలు ఉన్నాయని అదే చెప్తున్నాను నేను. నా ఘోష అంతా అదే. అంచేత వేదాలు మళ్ళా నేర్చుకోవటానికి ముందు మాకు సంస్కృతం నేర్చుకోవాలి మాస్టరు. సంస్కృతం అక్కర్లే. సంస్కృతములో వేదాలను అందంగా చెప్పగలం. తెలుగులోనే చెప్పచ్చు. తెలుగులో వేదాలు చెప్తే సంస్కృతంలో వేదాలు మనకి ఎంత అర్థం కావు, తెలుగులో వేదాలు కూడా అర్థం కావు అన్నదాన్ని వెంకయ్య స్వామి బలే ప్రూవ్ చేశాడు. ఆయన తెలుగే మాట్లాడాడు, రాసేవాళ్ళు కూడా తెలుగులోనే రాశారు. అది నా అదృష్టం బాగుండే. ఆయన రాయించినటువంటి ఆ కట్ట ఉంది నా దగ్గర. ఇంకా వేదాలు అర్థం అవుతున్నాయి కానీ ఆయన చెప్పింది అర్థం అవటంలే. ఎందుకు అర్థం అవటంలే? అమరత్వ సిద్ధి పొందినటువంటి వ్యక్తికి అవి అర్థం అవుతాయి. ఆ భాష అర్థం అవ్వాలి మీకు. భాష అర్థం అవ్వాలంటే ఆ ఆలోచన సరళివ్వాలి. ఇది రెండవ దీక్ష గురించి చెప్తున్నాను నేను. రెండవ దీక్ష ఏంటంటే మీ జీవితాలు ప్రకృతిలో ఉన్నటువంటి నియమానుసారము జీవించాలి. అదే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు జరుగుతుంది. మీరు వెబ్సైట్స్కి వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోయిన అంతా ఆయుర్వేదాయే. టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, అన్ని ఆయుర్వేదాలే. మూడేళ్ల కిందట ఈ ఆయుర్వేద మాట టీవీలో వచ్చేదా? ఇప్పుడు మనం వెనకాతలు పడిపోతున్నాం, ప్రకృతి ముందుకు వెళ్ళిపోతుంది. ఆయుర్వేద, హెర్బల్ లైఫ్, న్యాచురల్ క్యూర్. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటమే న్యాచురల్ క్యూర్ అంటే. మందులని ఏమి ఉండవు అక్కడ. అంటే మానవ జాతి ఈ పేరుతో వెళ్ళకపోతే ఏమైందట? మీరు పేరు చెప్తారు, చెయ్యరు. వాళ్ళు పేరు చెప్పటం లేదు కానీ కరెక్ట్ మార్గంలో వెళ్ళిపోతున్నారు. చివరికి రిజల్ట్స్ ఎవరికి వస్తాయి? ఆచరించిన వాడికి వస్తాయి. దానికి ఏ పేరు పెడుతుంది మీరు? వేద వాంగ్మయానికి బాహ్య జగత్తులో పెట్టినటువంటి పేరు బయోకెమిస్ట్రీ, జీవ విజ్ఞానము, లేకపోతే జీవ రసాయన విజ్ఞానము. ఆ బొమ్మ అంతా బయోకెమిస్ట్రీయే. ఇప్పుడు కాకపోతే ఇంకో మూడేళ్లలో నాలుగు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఇంకంటే చాలా దగ్గరికి వచ్చేసారు వాళ్ళు, చాలా చాలా దగ్గరికి వచ్చేసారు. ఆఖరికి ఇప్పుడున్నటువంటి డాక్టర్స్ నీ యొక్క మానసిక స్థితి బట్టి హార్మోన్స్ ప్రవాహం మారుతుంది అన్నది గ్యారంటీగా పట్టించారు వాళ్ళు. నీ యొక్క ఆలోచనల స్థితి బట్టి హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. హార్మోన్స్ సక్రమంగా కావలసినట్టు పనిచేస్తే వాడు సావడు అది కూడా చెప్తున్నారు డాక్టర్లు. అంచేత ఆలోచనలు మారితే ఏమవుతుందని చెప్తున్నారు డాక్టర్లు? సావో అంటున్నారు. దానికి వేద విజ్ఞానం ఏం చెప్తుంది అంటే బ్రహ్మ గ్రంథి అని ఒకటి ఉన్నది పిలక పెట్టుకునే చోటు. దాని మీద మీ నిరంతర దృష్టి ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. అది కూడా డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు. మీ దృష్టి దేని మీద ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. మామూలుగా ఇలా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఇలాగా ఆవిడ చూస్తున్నాడు, చూసారు కదా వీడు ఏమవుతాడు, చూసారు ఎప్పుడైనా ఇలా తూలుతూ ఉండడు ఏమవుతాడు, ఏమైంది దృష్టి ఏం చేసింది, చేస్తుంది కదా. అంతేత నిరంతరము మీ దృష్టి బ్రహ్మగ్రంథి మీద ఉంటే బ్రహ్మగ్రంథి ఏమవుతుంది. సో సింపుల్ లాజిక్, పిలక పెట్టుకోమనేది అందుకు. పెట్టుకోమంటేనే కాకుండా మీకు చెప్తారు అది. రెండవ శ్లోకమే యజ్ఞ విద్యలో. ఏంటి రెండవ శ్లోకం యజ్ఞ విద్యలో? ఏంటో మంత్రం, చిత్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే తిష్ట దేవి శిఖా మధ్య తేజో వృద్ధిం కురిష్. యాంటెనా లేకుండా ఎన్ని పని చేస్తా మీ ఉద్దేశం? కానీ యాంటెనా లేకుండా మాత్రము మీకు దివ్యత్వావతరణ జరగాలి అంటే ఎలా జరుగుతుంది? ఇజ్ ఇట్ పాసిబుల్? యాంటెనా ఎక్కడుండాలి? ఎక్కడుంటుంది? మన ఇవి ఉంటాయి కదా సెల్ ఫోన్స్, అవి ఎక్కడ పెడతారు? హైయెస్ట్ పాసిబుల్ ప్లేస్ లో పెడతారు. మీది హైయెస్ట్ పాసిబుల్ ప్లేస్ ఏంటి? కానీ అక్కడ నాది బాల్డ్ హెడ్ అవుతే ఏం చేయాలని మీరు ప్రశ్నిస్తే నా దగ్గర జవాబు లేదు దానికి. మరి అప్పుడు యాంటెనా ఎలా వస్తుంది? చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతాం మనం. ఇంతేదంటే మనం పిలక పెట్టుకోకుండా ఉండటానికి ఏమిటి అని కదా. అంచేత పిలకలు పెట్టుకోకుండా ఉండటానికి ఒక పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే బాల్డ్ హెడ్. అంచేత బాల్డ్ హెడ్ ఉంటే పిలకలు పెట్టుకునే ప్రమాదం తప్పుతుంది, అదొక ప్లస్ పాయింట్. కానీ పిలకలు కావాలి, అప్పుడు ఏం చేస్తారు తర్వాత ఆలోచిస్తాం. అప్పుడు ఆ బాల్డ్ హెడ్ వాడు బాధలు, వాళ్ళ బాధలు మనకెందుకు, మనకుంది కదా జుట్టు. అంచేత ఆ వేద ధర్మాలకి అనుగుణ్యంగా జీవించేటటువంటి జీవిత విధానము ఆటోమేటిక్ గా మీరు చేసేస్తారు. నేను చేయమని చెప్పక్కర్లే. అంటే ఇమీడియట్ గా ఏం చేయాలి? ఇప్పుడు పిల్లకలు పెట్టుకోవాలి. అక్క నిమిషం ఆగండి మాస్టర్, నేను ఇవాళ పెట్టుకోను, మీ ఇష్టం, నేనేం చేశాను. ఎందుకంటే ఆ మూడు మొదటి దీక్ష లేని రెండో దీక్ష రాదు కదా. మొదటి దీక్ష వచ్చాక నేను చెప్పక్కర్లే. ఏంటయ్యా పిల్లక పెట్టుకుందాం అంటే నువ్వు నోరు మూసుకోండి మాస్టర్, పిల్లకలేకపోతే ఎట్లా అంటారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆలోచిద్దాం. కానీ ఇక్కడ విదేశీయులు పుట్టారు, విదేశాలలో భారతీయులు పుట్టారు అన్న దానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే పిలకలు పెట్టుకుని కాషాయ బట్టలు వేసుకుని వాళ్ళు రోడ్డు మీద డాన్స్ చేయగలరు. ఎవరి గురించి చెప్తున్నా నేను? మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మంచి పని మనం చేయము. ఇంచేతంటే మంచి పనులు చేసి 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 మనం అలసిపోయాం. రుచి మార్చాలి మనం. అదో అదృష్టం, రకరకాల అదృష్టాలు. మీరు చూసుకోండి మీరు ఏ దీక్ష ఇందులో తీసుకుంటారో. రెండవ దీక్ష అర్థమైంది కదా. రెండవ దీక్ష ఏం చెప్తున్నాను నేను, అమరత్వము ఎప్పుడైతే మీకు నిశ్చితము అని అర్థమైందో మీ మొత్తము కార్యప్రణాళిక వేద వాంగ్మయానికి అనుసారంగా మారుతుంది. మారలేదు అంటే అర్థం ఏంటనమాట, మీ యొక్క అమరత్వం మీద మీకు డౌట్స్ ఉన్నాయి. ఉంటుందా ఉండదా నేను దాని గురించి అసలు చర్చించటమే లేదు. అందుకే అక్కడ సబూరి శ్రద్ధ ద్రామ్ అని రాయించాం. సబూరి శ్రద్ధ అంటే ఏంటి అంటే, డాక్టర్ చెప్పాడు బాబు ఇది రూల్స్, ఉప్పు లేకుండా తీపి లేకుండా నువ్వు తిను, ఎందుకంటే నీకు రెండు అద్భుతమైనటువంటి రోగాలు వచ్చాయి. ఎందుకు అద్భుతమైన రోగాలు అంటే అవి కాస్ట్లీ రోగాలని పేరు. కాస్ట్లీ రోగాలు కాదు, ఏమంటారా, డబ్బున్న వాళ్ళకు వచ్చేది. అంచేత రోగాలు వస్తేనే మీరు డబ్బున్నట్టు లెక్క. రోగాలు రాలేదనుకోండి మీకు డబ్బున్నా డబ్బు లేదనే అర్థం. అది సరే అది. కానీ ఆ రోగాలు డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ మీకు ఎప్పుడైతే వచ్చిందో అంటే మీరు డబ్బున్న వాళ్ళని. వేద విజ్ఞానం అది, ప్రకృతి చెప్పింది. బయట వాళ్ళంటే ఏం లాభం? బయట వాళ్ళు అనుకుంటే లాభం లేదు, నేచర్ చెప్తుంది. కానీ అది ఎప్పుడైతే చెప్తుందో తక్షణం మీరు అస్వాదవ్రతము మొదలైతే అది, ఇటు ఉప్పు తినకూడదు అటు తీపి తినకూడదు. అప్పుడు ఆటోమేటిక్ గా శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అయిపోతారు. అంచేత మీరు శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అవటానికి పిలకలు పెట్టేసుకుని ఇప్పుడే ఉప్పు తీపి తింటాం మానేస్తారు, డయాబెటిక్ బీపీ వచ్చాక శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అవుతారు, అంటే మీకు అర్థమవుతోందా, ప్రకృతిలో అన్ని తమాషాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతావో అది ఆటోమేటిక్ గా వేద విజ్ఞానాన్ని నువ్వు నొక్కేస్తుంది. చాలే బాబు, నువ్వు చాలా దురుపయోగం చేసుకున్నావు శరీరాన్ని, ఇంకా నువ్వు నోరు మీ అని అది మీకు అర్థం అవ్వాలి. అందుకు నేను చెప్పేది ప్రకృతిలోనే అన్ని జరుగుతున్నాయి, నువ్వు ఏదో కొత్తగా ఏం చేయబోటంలే, దాన్ని అవగాహన చేసుకోండి, అది దీక్ష అంటే. అంచేత ఎప్పుడైతే మీరు ఈ ఉప్పు ఈ తీపి మానేయగలుగుతారో ఆటోమేటిక్ గా డిసీజ్ కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ అయిపోయి ఈ అమరత్వానికి కావలసినటువంటి ధ్యాన స్థితిలో మీరు ఉంటారో అన్ని రోగాలు పోతాయి. 6,000 పేజీల రీసెర్చ్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? టోనీ నెడర్ వాళ్ళు సింపుల్ కామన్ సెన్స్ తో మీరు పట్టుకోవచ్చు. కానీ అంత సింపుల్ గా చెప్తే విను, కష్టంగా వినండి. దానికి అంది రెండవ దీక్ష అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా ఉప్పు లేకుండా ఇవంతా దేని గురించి చెప్తున్నా, నేను కథలేం చెప్పటంలే. వేద విజ్ఞానములో మీ జీవితాలు ఎలా మారాలి, ప్రకృతికి అనుగుణ్యముగా వేరుగా ఉప్పు వేసుకుంటే ప్రకృతికి అనుగుణ్యంగా లేరు. కాయగూరల్లో ఉన్నటువంటి ఉప్పు మీరు తినకుండా ఆపుకోలేరు. హౌ కెన్ యూ స్టాప్ ఇట్? పచ్చికూరలు. ఇంకోటి దీక్షా విజ్ఞానం బుక్ మీరు కనుక చదివితే అందులో ఒక చోట జంతువులోంచి వచ్చినటువంటి పాలు నెయ్యి కూడా స్వీకరించకూడదు అని ఉంది. అంటే ఆవు పాలు కూడా మీరు తీసుకోవటానికి వీల్లేదు, మజ్జిగ కూడా మీరు తీసుకోవటానికి వీల్లేదు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా వాళ్ళు మజ్జిగ పాలు తాగటం లేదంటారు. చాలా మంది కాలంలో ఈ కాల పిల్లలు అసలు అవి తాగటం లేదు, వాళ్ళు ఎలర్జీ, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనం ఏం చేస్తాం, ఎలా భ్రష్టపట్టించాలి అని కదా మనం చూసేది పిల్లల్ని. వాళ్ళని న్యాచురల్ గా తిండి తినమంటే అసలు మనం ఈ ఆవకాయలు అవి తినరు ఏ పిల్లవాడు కూడా. పప్పు అన్నం అతి కష్టం మీద తింటాడు కారం లేకపోతే. మనం ఏం చేస్తాం, వాళ్ళకి అన్నప్రాసన చేస్తాం. కానీ అన్నప్రాసనలో నాకు తెలిసి కారం వండి పెట్టాడు, కానీ పెట్టాలి అసలు. మీరు నేర్చుకోవాలి అసలు, మీకు మీ వాక్యకి ఆచరణకి లింక్ లేదు కరెక్ట్ గా. అక్కడ మళ్ళీ తీపి పెడతారు అదేంటో. అక్కడ మీరు ఏం పెట్టాలి అసలు? నా కోరిక ఉంది గురు పరంపరకి అవకాశం చూపించాలని. అది సరే, అవి తర్వాత చూద్దాం. ఇవంతా మీరు బయట వాళ్ళకి చెప్పకండి. ఏం తెలియనా, ఏదో ఆశ్రమం అంటాడు, గురు పరంపరకి అవకాశం అంటాడు, బయట చెప్పకండి. మీకు అర్థమైతే చాలు. అర్థమైందా చెప్పింది? వేద పరంపర అంటే ఏంటంటే బీ న్యాచురల్. ఒక్క మాటతో చెప్పాలి అంటే సహజమైనటువంటి న్యాచురల్ వే ఆఫ్ లివింగ్. న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ ఏం చెప్తుంది? నీ శరీరం చెప్తుంది. అది కూడా భగవద్గీతలో చెప్పాడు వాడు. ఏమని చెప్పాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యోగము నీ దుఃఖాన్ని ఎప్పుడు పోగొడుతుంది అంటే ఈ యుక్తమైనటువంటి ఆహార విహారాలు స్వప్న స్థితిలోకి కూడా వెళ్ళాలి. యుక్త స్వప్నావబోధస్య, ఈ బోధ స్వప్నములో కూడా ఉండాలి, స్వాప్నిక జగత్తులో కూడా ఉండాలి. అదే 8వ 9వ శ్లోకం ఉంది. నా తస్య కులే అబ్రహ్మవిత్ భవతి, బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు వాడి కులంలోనే పుట్టాడన్నాడు. ఎవడవుతే ఈ స్వప్నాల గురించి తెలుస్తుందో. ఇంతంటే శ్రీరామ శర్మ ఆచార్య అవతరణకి ముందు 9 కళలున్నాయి. ఏ అవతార మూర్తి పుట్టినా కళలు ఉంటాయి, మనం పుట్టినా కళలు ఉంటాయి. ఆ కళలు బట్టి మనలో ఉన్నటువంటి జీన్స్ ను పట్టుకోవచ్చు. దాన్ని బట్టి అమరత్వ ప్రాప్తికి మీరు ఏ విధమైనటువంటి సాధనలు చేసుకోవాలో కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తము వేద విజ్ఞానం. వేద విజ్ఞానం అంటే మరి ఋగ్వేదాలు చదివేదా, మేము అథర్వ వేదం చదివేదా, ఈ పిచ్చి భ్రమలో పడకండి. ఏ వేదాలైనా ప్రకృతిలోనే ఉన్నాయి. అపౌరుషేయాలంటాం వాటిని. అపౌరుషేయాలంటే పుస్తకాలు లేవు, అవి ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి మీకు చెప్తున్నా, నువ్వు తీపి ఎక్కువ యూజ్ చేసేసావు డయాబెటీస్ వస్తుంది, ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. ఉప్పు ఎక్కువ తిన్నావు ఆటోమేటిక్ గా బీపీ వస్తుంది, కంట్రోల్ చేసేస్తుంది. వేద విజ్ఞానం ఇది. అంచేత తెలివైన వేద విజ్ఞానం ఎప్పుడు మీరు పట్టుకోగలరు? మీకు బీపీ వచ్చేసాక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి మీరు మంచం మీద పడిపోయాక ఉప్పు మానకుండా ఓ ఏకాదశి నాడు నీడే తీసుకోను, గురువారం నాడు నేను మాట్లాడను, ఉప్పు తీసుకోను, ఆస్వాదవ్రతం చేస్తాను అంటే ఏమవుతుంది? ఇవి రావు. వచ్చాక చేయటం బదులు రాకముందే మీరు చేసేసుకోవచ్చు. వేద విజ్ఞానం అంటే అర్థమైందని చాలా. మన ఋషులు చెప్పినటువంటి పండుగలు ముఖ్యంగా ఇవాళ మీరు ఏం చేయాలి? కనీసం 1-2 లీటర్లు ఉగాది పచ్చడి తినాలి. నేను మా తాతగారు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది అక్షరాల ఇస్తాను. నేను 2 లీటర్లు తింటాను, అందులో 1 అర స్పూన్ నేను, మిగతాదంతా మీరు, మన ఇద్దరం కలిసి. ఓకే, అంచేత మన ఋషులు ఏర్పరిచినటువంటి పండుగలు అద్భుతమైనటువంటి ఆరోగ్యము 3 తలాలలో కలగజేస్తాయి. 3 తలాల్లో ఆరోగ్యం కావాలి మనకి. శారీరకమైనటువంటి ఆరోగ్యం కావాలి, ఇమోషనల్ ఆరోగ్యం కావాలి. ఇమోషనల్ ఆరోగ్యం అంటే కొంతమంది మేము చాలా బాధపడుతున్నాం మాస్టర్ అని ఏడ్చేస్తారు. ఏడుపు వరకే మాస్టర్ చెప్పింది చేయరు. అంటే ఏంటి, అక్కడ ఇమోషనల్ డిస్బ్యాలెన్స్ ఉంది. అక్కడ వదిలి వెళ్ళలేకుండా ఉన్నాం మాస్టర్. మాస్టర్ కాబట్టి వాళ్ళ కుటుంబాలు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో ఉదాహరణ. నిజంగా నీకంత ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి? అది వద్దు మాస్టర్. ఎంచేత 3 లేవు వరుసలో, ఏం 3? ఆలోచన, వాక్కు. అదే అర్థం చేసుకోండి. అందుకు ఇదంతా తిప్పి తిప్పి చెప్పేది. దీక్షలు ఇచ్చేది ఏం కాదు, అనుక్షణము మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి ఎక్కడ తప్పు జరుగుతున్నదో. మీరు చేసేటటువంటి ఆచరణ అమరత్వం అనేటటువంటి బేసిస్ మీద లేకపోతే ఆ ఆలోచన తప్పు. వేదవాంగ్మయ ప్రకారం ఎలా జీవించాలి? మన పండుగలు, మన నవరాత్రులు, దానికి ఒక విశేషమైనటువంటి స్పష్టమైనటువంటి ఆహారాలు పెట్టారు వాళ్ళు. ఎంత పరిమాణంలో తినాలో పెట్టారు. మన ప్రసాదాలు ఇష్టం వచ్చిన ప్రసాదాలు పెట్టకూడదు. ప్రసాదానికి కూడా ఒక ఏమంటారు ఫార్ములా ఉంది. రామానుజులు గారు తిరుపతి లడ్డుకి వాటికి కొలతలు పెట్టాడు. అదే కొలతలు ఇప్పుడు వస్తున్నాయి. తిరుపతిలో వెళ్లిన తర్వాత ప్రసాదం తినటం, దానివల్ల వచ్చేటటువంటి అనేక లాభాలు మనం చదువుతూ ఉంటాం పుస్తకాల్లో. 90% క్రెడిట్ గోస్ టు ద ఫార్ములా. ఆ లడ్డులో ఇచ్చేటటువంటి ఆ బ్యాలెన్సింగ్ ఫోర్సెస్. మరి ఆ విజ్ఞానాన్ని రివైవ్ చేయాలి. ముందు తెలియాలి అసలు ప్రసాదం అంటే ఏంటంటే ప్రసాదంలా పెట్టారంటారు. అంటే అర్థం ఏంటి? ప్రసాదంలా కాదు, మీరు తిన్నదంతా ప్రసాదం అవ్వాలి. తేడాది అంటే ప్రసాదం తప్ప మీరు ఇంకేం తినరు. ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి రావటానికి మనం ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి? సివివి ప్రేయర్, ఆఫ్టర్ ఫుడ్, అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత అనేది అచ్యుతిరహితమైనటువంటి గురుస్థితి. అనంత, నీ కాన్షియస్నెస్ అనంతంగా మారాలి, నీ వ్యక్తిగత కాన్షియస్నెస్. అది మారిన దానికి ఏంటి ప్రూఫ్? గోవింద అంటే ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉండాలి. అచ్యుత, అనంత, గోవింద, అదొక త్రిపుటి. నశ్యంతి సకల రోగ, సత్యం సత్యం. అసలు రోగాలే రావు వాడికి. చేత ఇదే వేద విజ్ఞానం గురించి చెప్తూ మీకు ఇక్కడ నేను ఇచ్చినటువంటి నిత్య జీవిత ఆలోచన ఆచరణ విధానాలు, పిలకబెట్టుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం. మరి పిలకలు ఎంత తొందరగా కనిపిస్తాయో చూడాలి. మరి మీరెప్పుడు పెట్టుకుంటారు మాస్టర్ అని నన్ను అడగబాకండి. నాకు చాలా అదృష్టవంతుండి, నేను మా గురువుగారు కూడా ఇద్దరికి పట్టతల్లే. అంచేత మేము పిలక పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేము. అంచేత పోజు కొట్టగలం. మరి జుట్టు ఉన్న వాళ్ళు మరి మరి ఏం చేస్తారు ఏంటో. మరి ఏం చేద్దాం, పాట విందాం. పాచరణ గురించి చెప్తోంది. 2 దీక్షలు అర్థమే కదా, వేద విజ్ఞానము, అమరత్వ ప్రాప్తి. శాంతి గురించి తర్వాత చెప్తాను. ఆలోచన రహిత స్థితి శాంతి 3వ దీక్ష. గొంతుకెత్తి కలపండి. ఏ నీరసంగా అనిపిస్తుంది, కాఫీ తాగలేదునండి. चलो
गाते
चलो
गुनगुनाते
चलो
गाते
चलो
गुनगुनाते
चलो चलो गीत गाते चलो
गुनगुनाते
चलो
तुम क्या बात
गाते चलो
गीत गाते चलो गुनगुनाते चलो
Thank you.